కర్ణాటకలో పరీక్షలు రాసింది. అప్పుడు ఈ నారదుడు గారు నారాయణ గారు అడ్డుపోయారు. వర్షం బాధ ఉంది, రైలు లేవు, ఫస్ట్ సర్వీస్ రద్దు అయితే బెంగళూరులో జరుగుతున్నటువంటి ఆ కేసెట్ పరీక్షకి మనుషులు వస్తే వాళ్ళని లాడ్జింగ్ ఇవ్వటానికి హోటల్స్ కూడా లేవు, అన్నీ నిండిపోయాయి. నిండిపోయాయి పరీక్షలు, లక్షలాది మందిలో వస్తారు కదా. కానీ ఒక్కళ్ళు కూడా మా పిల్లల్ని పరీక్షకు పంపించము అనే సమాచారం తల్లిదండ్రులు వర్షం కురుస్తుందని ఏం చేశారు వాళ్ళు, ట్యాక్సీలో మాట్లాడుకుని, కారులో మాట్లాడుకుని, సుమోలు మాట్లాడుకుని, షేర్డ్ సుమోలు మాట్లాడుకుని, షేర్డ్ లారీలు మాట్లాడుకుని బెంగళూరు వెళ్ళారు. లక్షలాది హోటల్స్ లేవు. ఆ సుమోయే వాళ్ళకి రూమ్ తింటానికి దొరికింది, ఏదో తిన్నాక పరిస్థితులు లేదు. కానీ ఎగ్జామ్ అనేసరి కన్నా ఏంటి కావాలి మీకు, ముందు టీవీ సీరియల్ టైంకి క్లాస్ కాకూడదు, మొదటి కండిషన్ అది. ఆదివారం నాడు మీరు చెప్తే పెట్టేస్తా అని మాస్టారు, మా టీవీ సీరియల్ టైం దాటి పెడితేనే మేము వస్తాం, లేకపోతే రాము. ఎంసెట్ వాళ్ళకి చెప్పండి, మీరు మాకు అనుకూలమైనటువంటి టైం పెట్టండి. ముందు మీకందరికీ కూడా ఈ గురు పరంపర నుంచి హార్దికమైనటువంటి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను. మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యజ్ఞానికి వచ్చి మీ యొక్క పాత్రను నిరూపించుకున్నారు. రెండవది ఏంటి, ఇక్కడ ఇటువంటి యజ్ఞాలు సామూహికంగా చేసేటటువంటి యజ్ఞాలలో ఓ విచిత్రమైనటువంటి సమాచారం జరుగుతూ ఉంటుంది. సామూహికంగా పరీక్షలు రాస్తారు మనుషులు కదా, ఒకే సెంటర్లో కూర్చుంటారు, కొన్ని వేల మంది పరీక్ష రాస్తారు. పరీక్ష రాసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా సర్టిఫికేట్స్ వస్తాయి. వీడు ఇంజనీర్ అయ్యాడు, వీడు డాక్టర్ అయ్యాడు, వీడు కెమిస్ట్ అయ్యాడు, వీడు ఫిజిసిస్ట్ అయ్యాడు కదా. రాసినే సామూహికంగా పరీక్ష, లాభాలు ఎవరికి వస్తున్నాయి, వ్యక్తిగతంగా వస్తాయి. మీకు కూడా అలాగే వ్యక్తిగతంగా లాభాలు రాబోతున్నాయి. రెండోది ఏంటి, వ్యక్తిగతంగా పరీక్ష పాస్ అయినటువంటి ఈ వ్యక్తులు సమాజానికి ఉపయోగపడతారు. ఇంజనీర్ అయితే ఇంజనీర్ గా ఉపయోగపడతాడు, డాక్టర్ అయితే డాక్టర్ గా సేవలు అందిస్తాడు, లాయర్ అయితే లాయర్ గా సేవలు అందిస్తాడు, కెమిస్ట్ అయితే కెమిస్ట్ గా సేవలు అందిస్తాడు. అంటే సామూహికగా యజ్ఞం చేస్తున్నప్పుడు ఇలాంటి లాభాలే మీకు కూడా చేకూరుతాయి. దాన్ని గమనించుకోవాలి కనుక మీరు ఉపయోగించుకోవటం లేదు. అది ఇవాళ నేర్చుకుని వెళ్ళండి. యుగ సైనికులుగా రాబోయేటటువంటి ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి వ్యక్తులుగా డెల్టా ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీలో జరిగిన లాంటి బాధాకరమైనటువంటి సంఘటనను ఆపగలిగేటటువంటి వ్యక్తులుగా తయారవ్వాలి మీరు. దానికి ఇవాళ నేను అందజేస్తున్నటువంటి యజ్ఞము మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఇవాళ నేను అందజేస్తున్నటువంటి యజ్ఞంలో మొట్టమొదటి నేను మీకు అందజేస్తున్న ఏంటి అంటే స్వయముగా నారదుల వారిని అందుకోగలగాలి. అందుకోగలగాలంటే నేను ఏమైనా కష్టపడాలా మాస్టర్? ఏమీ కష్టపడక్కర్లేదు. మీ ఎదురుకుండా ఉన్నటువంటి యజ్ఞకుండాన్ని కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకోండి. నేను చాలా సార్లు ఉదాహరణ చెప్తూ ఉంటాను, బ్లేడ్ యొక్క ఉదాహరణ. బ్లేడ్ అదే, చిన్నపిల్లవాడి చేతిలో ఆ బ్లేడ్ ఉంటే భయపడతాం మనం. ఎందుకు భయపడతాం? కూర్చుకుంటాడేమో, వాడికి తెలీదు అది ఎంత ప్రమాదకరమైందో. జేబు తొమ్మిది చేతిలో ఉందనుకోండి, పిక్ పాకెట్ చేతిలో, మనం భయపడతాం మన జేబు ఎగిరిపోతుందేమో అని. బ్లేడ్ అదే, చిన్న కుర్రాడి చేతిలో ఉంటే వాడికి ఏమైపోతుందో అని భయం, జేబు తొమ్మిది చేతిలో ఉంటే మన జేబులు ఏమైపోతాయో అని భయం. బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉందనుకోండి, ధైర్యం పనికిరాని మన అందాలు కరెక్ట్ చేసి మన శరీరాన్ని దాన్ని మనకి మన సమాజానికి మన కుటుంబానికి అందజేయగలడు అనేటటువంటి నమ్మకం. బ్లేడ్ అదే, యజ్ఞ విధానం అదే. శాతకాని వాళ్ళు మేము యజ్ఞం చేశాం, మాకేం లాభం వచ్చింది? సో కాల్డ్ సైంటిస్ట్, ఈ సైంటిస్ట్ అనే మాట వచ్చినప్పుడు నేను మీకు ఒక చాలా ఆనందదాయకమైనటువంటి అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక సంగతి చెప్తున్నాను. మన మధ్య ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నారు, మూర్తి గారిని, డాక్టర్ మూర్తి గారిని. ఆయన ఈ దేవాలయాలలో, యజ్ఞశాలలో అక్కడికి వెళ్ళి యజ్ఞం ప్రారంభించే ముందు ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆరా హ్యూమన్ ఆరా, యజ్ఞానంతరం ఎలా ఉంది అని అనేక చోట్ల ఆయన చూశారు. ఇక్కడ ఇక్కడ ఆరా ఆయన మొదటి భయం ఉంది చెక్ చేశారు. ఆయన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంది, యజ్ఞానంతరము చెక్ చేస్తే మన ప్రయత్నాలు ఎంత సఫలీకృతం అయ్యాయో తెలుపుతారు. ఆయన చేతిలో ఉన్న తెలిసే పెద్దమంటు ఒకసారి ఆడ చెక్ చేస్తారా, ఇక్కడ చేస్తారా యజ్ఞానం సరే 15 మీటర్లు ఉంది సరేనా చెప్పండి.
అందరికీ నమస్కారం, గురుదేవుడికి నమస్కారం. గత 7 నెలలుగా ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయిన ఒక సమశక్తి నుంచి దేవుడు సకాల వెనకాల ఉండి ఒక మనకి దివ్యకాంతి వలయం అనే ఒక ఆరా నాటికి తెల్లగా కనిపిస్తుందని దేవుడు ఏ మతం వచ్చి లేదా సరే ఆ కాంతి ఏంటి అంటే వేదాలలో దివ్యకాంతి వలయం అనే అధరణంలో రాస్తుంది. దాని వెనక ఏముంది అంటే దాని వెనక మనకు కూడా అలాంటి కాంతి వలయం ఉందా అని నేను రిసెప్ట్ మొదలు పెట్టాను. అలాగే సిరియన్ ఫోటోగ్రఫీ అని 1939 లో ఆయన కూడా కాంతి వలయం హై వోల్టేజ్ లో వస్తుంది అని కనిపెట్టారు. దానికి దీనికి ముడిపెట్టారు, ముడిపెట్టి మీ ఎదుర్కొన్నా ఉన్న యంత్రాన్ని తయారు చేసి మీ ఎదుర్కొన్నా యంత్రాన్ని తయారు చేసి దివ్యాలంబుడు వెళ్ళి మంత్రశక్తిలో ఏముంది, సంతశక్తిలో ఏముంది, యంత్రము మంత్రము తంత్రము మన రోజు చట్టంలో మీరు స్కూల్లో ఉపయోగించే వస్తువులు ఏముంటాయి, కొబ్బరికాయలు ఏముంది, నవధాన్యాలు ఏముంది, పంచామృతంలో ఏముంది, ఈ సమయంలో ఏముంది, ఈ శక్తిని మీరు రూపంగా అగ్నిలో చూస్తే ఏమవుతుంది, ఇది అన్నిటి విధాన చేయడం జరిగింది అని మీరు అది పుస్తక రూపంలో కూడా డాక్యుమెంటేషన్ చేయబడింది. అది దేవ దివ్య కాంతి వలయము చేసి మీకు పుస్తకాలు ఈ ఊళ్ళో అన్ని ఊళ్ళో దొరుకుతున్నాయి. అదే కాకుండా మిలిటరీ సైన్స్ మీద, అగ్రికల్చర్ సైన్స్ మీద, ఫోరెన్సిక్ సైన్స్ మీద, మిగతా ఎన్ని సైన్సులు ఉన్నాయో అన్ని సైన్స్ మీద వాస్తు సైన్స్, వాస్తు వల్ల ఏం జరుగుతుందని ఛాలెంజ్ చేశారు. ఊళ్ళో 5 కోట్లు ఇస్తామని నేను ఛాలెంజ్ని ఎదుర్కొన్నాను. ఎందుకంటే మన పూర్వీకులు రాసిన శాస్త్రాలు 6000 సంవత్సరాలు కదా, శాస్త్రాలు సవాల్ చేయడానికి మనలాంటి మనుషులు ఈ 200 సంవత్సరాల సైన్స్ పరికరాలు నేను నిరూపించడానికి ప్రయత్నం నా గొప్పతనాలు నేర్పించుకోవడం కాదు. మన శాస్త్రవేత్తలు ఇలాంటి మహానుభావులు ఒక ఒక వాతావరణాన్ని సృష్టించినందుకు వారందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ఈ ఎనర్జీ ఎట్లా వస్తుందో ఇప్పుడు 15 మీటర్లు ఉందండి. మీ దేహాల నుంచి వచ్చింది, కొండాల నుంచి వచ్చింది, కొండ శక్తి నుంచి వచ్చింది, పూల నుంచి వచ్చింది, మొత్తం 15 మీటర్లు ఆరాయించి మొత్తం అవుతుంది. ఈ మీరు విద్యకుండా మొదలుపెట్టి మంత్రోత్సరాలు మొదలుపెట్టే ఈ మిషన్ ఆ కారు దాటి ఆ రోడ్లో కానీ సరిగ్గా చూస్త వరకు ఈ దివ్యకాంతి వలయము వలయమంట చెక్కరు. మీరు ఈ కారణం వల్ల, ఈ మంత్రోత్సరాల వల్ల, ఈ ధూప వైరస్ దివ్యటం వల్ల ఎనర్జీ ప్రకృతిలో ఎనర్జీ ఎంత కలిగిందో అని మీరు చూడబోతారు. అది కేవలం గురువు గారి అందరితో మీ ముందు ఉంచుతారు. ఇలాంటివి ఎన్నో చేశారు, వివిధ చాలా చోట్ల చేశారు. అది మీ ముందు ఉంచబోతాను. గురువు గారికి ఈ అసమయం నమస్కారం.
కొనసాగించండి. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ యజ్ఞాన్ని చేయడం వల్ల వచ్చేటటువంటి ఈ శక్తి అనేక దుష్టశక్తులను నిరోధిస్తుంది, అనేక ప్రమాదాలను నిరోధిస్తుంది. అంతేత మీరు ఇక్కడ కేవలము స్వలాభాపేక్షతో వచ్చినటువంటి వ్యక్తులు కాదు. మిలిటరీలో, పోలీసుల్లో, న్యాయ వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు జీతాల కోసం ఉద్యోగం చేసినా, వాళ్ళు చేసేటటువంటి పని సమాజానికి ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఈ యజ్ఞాల ద్వారా మీ కోరికలు తీర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా సామూహికంగా మీరు చేసినటువంటి యజ్ఞాలు సమాజానికి ప్రమాద నివారణ ఉపాయాలుగా మారుతాయి. దాన్ని గురువు యొక్క స్థలంలో మనం చేసుకుంటూ మేము ఎదుర్కొన్న ఉన్నటువంటి యజ్ఞకుండానికి నమస్కరించుకోండి, కళ్ళు మూసుకుని ఆ యజ్ఞకుండీని జాగ్రత్తగా చూడండి. మీ యజ్ఞకుండి లాంటి 12 ఇటుకలు మీ ఇంట్లో ఉంటే షిర్డి సాయి యొక్క గురువు మీ ఇంట్లో ఉన్నట్టు అని స్వయముల షిర్డి సాయి చరిత్ర తెలుపుతుంది. అంతేత ఈ యజ్ఞశాలలో కూర్చున్నటువంటి మీకు మొట్టమొదటి గురువులు అందించేది ఏంటి అంటే గురువు యొక్క అనుగ్రహం మీ దగ్గర వస్తుంది. ఎందుకంటే మనం ఏం చేయాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం కావాలి. మరి 12 ఇటికలు గురువు యొక్క అనుగ్రహాన్ని మీకు ఎలా ఇస్తాయి షిర్డి సాయి చరిత్ర మీకు తెలుస్తుంది. కాస్త ఏకాగ్రతతో వినండి. షిర్డి సాయి ఇంకా షిర్డి సాయి అంత ప్రాముఖ్యత పొందినప్పుడు షిర్డిలో ఒక బాలుడిగా తిరుగుతున్నప్పుడు ఒక గణాచార్యని అడిగారు ఈయన ఎవరు అని. అంటే ఆ గణాచారి మీకు సాయి చరిత్ర తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, ఓ చోట చూపించి తవ్వమంటాడు. చవితే ఏం కనిపిస్తుంది? ఇటుకలు, 4 దీపాలు, జపమాల, పువ్వులు, తిని వదిలేసిన ప్రసాదం. సాయి బాలసాయి అనుకుందాం, లేకపోతే యువ సాయి అనుకుందాం, ఆయన ఏమంటాడు, ఇది నా గురుస్థానము, దాన్ని దయచేసి మూసేయండి. అంటే సాయి యొక్క గురుస్థానంలో ఏముండాలి? ఇటుకలు ఉండాలి. మీ ముందున్నాయా? 4 పెనుగలు వెలుగుతున్నాయి. మీ ముందు 5 ఉన్నాయి. ఇంకేంటే సాయి యొక్క గురుస్థానంలో 4 ఉంటే మరి షిర్డి సాయి మన గురువు కదా, మరి గురు పరంపర కంటే 4 బదులు ఏమవుతాయి? 5 అవుతుంది. పువ్వులు, జపమాల మీ చేతిలో ఉన్నా లేకపోయినా మనం మంత్ర జపము చేసి ఇక్కడికి వచ్చాం. చాలా మంది జపం ఉంది కదా. అంతేగా 12 ఇటుకలను, 5 దీపాలను, 5 అగరత్తులను ఎవరైతే మీ ఇళ్లలో ఉంచుకుంటారో వాళ్ళ ఇళ్లలో గురుస్థానం ఉన్నది. సాయి యొక్క అనుగ్రహం ఉంటుంది, సాయి యొక్క గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇటుకల్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా సాయి చెప్పాడు. పడుకునేటప్పుడు పలకంటే ఇటుక ఉండేది, నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు చేతిలో ఇటుక ఉండేది. ఈ ఇటుక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిజానికి నా జీవితంలో ఉండేటటువంటి ఏకైక సమస్య ఏంటి అంటే అంత శ్రీపం అవుతాయి ఏంటన్నాడు. శ్రీశైలంలో శివరాత్రి నాడు ఈ కుండలిని సాధన ఇటుకతో ఎలా చేసేవాడు, శ్రీకృష్ణుడు ఎలా చేశాడు, ఆ ఇటుకల్ని ఎలా ఉపయోగించుకున్నాడు అదంతా అక్కడ చెప్దాం అనుకున్నా నేను. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనను చూసి, ముఖ్యంగా న్యూఢిల్లీలో దాని తర్వాత డెల్టా ఎక్స్ప్రెస్ కి జరిగిన సంఘటనను చూసి, అంతవరకు ఈ రహస్యాలను నాలోనే దాచుకుని ఉండటం తప్పు అనిపించింది. అంతేత దానికి నేను పెట్టినటువంటి కండిషన్ ని పక్కకి పెడుతూ ఒకటో తారీఖు నుంచి 3వ తారీఖు వరకు, 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, 4 నుంచి 12వ తారీఖు వరకు డేట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1 నుంచి 3, 4 నుంచి 6, మళ్ళా 4వ తారీఖు నుంచి 7 రోజులు అంటే 11. ఈ రోజులలో యజ్ఞకుండాలలో ఉన్నటువంటి ఇటుకని ఉపయోగించుకుని పూర్వకాలంలో ఋషులు కుండలిని శక్తిని, సూర్యశక్తిని ఉపయోగించుకుని ఎలాగా ఫలితాన్ని పొందారో చెప్తూ, ప్రస్తుతం ఈ క్లాస్ లో మాత్రము నేను మీకు కేవలము ఆపద్ నివారణ, ప్రాకృతిక ఆపద నుంచి ఎలా మనల్ని మళ్ళీ రక్షించుకోవాలో, మిమ్మల్ని కాదు మిలిటరీ వాడు వాడిని వాడిని రక్షించుకుంటూ కూర్చుంటే పనులు జరగవు. మీరు ఇతర రంగంలోకి దూకాల్సిందే. కానీ మీరు పెట్టినటువంటి ఈ 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తుల ద్వారా ఎలాగ ఈ ఆపత్కరమైనటువంటి పరిస్థితులను నివారిస్తూ ఒక సువ్యవస్థితమైనటువంటి పరిపాలనా వ్యవస్థ చేయగలమో క్లాసులు మొదలెడుతున్నాను. కార్యకర్తల్ని యజ్ఞానంతరము కలుసుకుని మీరు మీ పేర్లు ఇవ్వవచ్చు. ఇది మొత్తం అంటే ఈ యజ్ఞం ఒక ఫలితము. యజ్ఞం తర్వాత ఫలితం ఏంటి అని అడుగుతారు కదా. అంచేత యజ్ఞానికి ముందే ఫలితాలు చెప్పేస్తాం. ఎంబీబీఎస్ పరీక్ష రాసే ముందే ఫలితం ఏం చెప్తాం, పరీక్ష పాస్ అవుతే నువ్వు డాక్టర్ అవుతావయ్యా ముందు వెళ్ళదామని. అలాగే మీరు కనుక ఇక్కడ పరీక్ష పాస్ అవుతే, పాస్ అవుతే అంటే అర్థం ఏంటి, ఏముండాలి మీ ఇళ్లలో 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరుత్తులు వేసుకునే ప్రక్రియ మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. దానికి దీక్షగా మొదలెట్టేశారు. ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నప్పుడు ఈ 12 ఇటుకల్ని మీరు తీసుకెళ్తోంది. మాస్టర్ చెప్పాడు తీసుకెళ్ళిపోండి అని, అంతే కుదరదు. సాయి ఏం చెప్పాడు అంటే దేనికైనా ఉచితమైనటువంటి మూల్యం ఇవ్వాలి కనుక ఉచితమైనటువంటి మూల్యం తీసుకుని. నాకు తెలిసి ఇక్కడ కార్యకర్తలు ఒక ట్రాలీ లాంటిది ఏర్పాటు చేశారు మీ ఇంటి వరకు ఐదుగల్ని చేర్చడానికి. కొంచెం ఆ మొదటి లాభం మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ మహాపూర్ణామత యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కొన్ని కోట్ల మహాలక్ష్మి మంత్ర జప ఫలితము ద్వారా ఉత్తేజితమైనటువంటి ఇటుకల్ని మీరు తీసుకెళ్లబోతున్నారు. ఈ 12 ఇటుకలు మీది క్రమిదలు అది పెద్ద సుఖంగా ఉండవు తీసుకెళ్ళడానికి. అది మీ ఇంట్లో పెట్టుకోండి క్రమిదలు. ఊదత్తులు మీరు తీసుకెళ్ళలేదు, ఎందుకు తీసుకెళ్లేరు, ఇక్కడ వెళ్ళిపోతాయి. అంతేత మళ్లీ గురు స్తోత్రాన్ని ఈ దృష్టికోణంతో ఆ ఎగ్గికోణం యొక్క మధ్యలో ఒక ప్రవిధ పెట్టబడి ఉంది, దాని వైపే మీ దృష్టి ఉంచుకుంటూ మనం చదువుకుందాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పరం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. దీని తర్వాత మనము ఈ గురువుకి 3 వాగ్దానాలు చేయబోతున్నాం అనమాట. హే మహానుభావ, సాయి లాంటి మహానుభావులకి కూడా మార్గదర్శనం చేసినటువంటి హే గురు సత్త, నేను నా ఇంట్లో స్థాపించుకుంటున్నాను. ఈ స్థాపించుకోవటంలో యోగక్షేమం మహామ్యహం అనేటటువంటి బాధ్యత మీది. ఎవరిది? గురువు. ఎప్పుడైతే ఈ 12 ఇటుకలు దాన్ని చేసేటటువంటి సాధన పద్ధతి ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఇక్కడ మీకు 3 గంటల కాలం పడుతుంది కానీ ఇంటి దగ్గర మీకు 15 నిమిషాలు కంటే ఎక్కువ పడుతుంది. టెక్నిక్ నేర్చుకోవడానికి టైం పడుతుంది, నేర్చుకున్నాక ఎంతసేపు. అంచేత గురువుకి మనకి మధ్య ఒక బాండ్ రాసుకుంటున్నాం మనం, లీగల్ బాండ్. ఏంటా బాండ్ అంటే, గురువు నుంచి మనం ఆశిస్తున్నది ఏంటి అంటే నా యొక్క యోగక్షేమాలు ఇవి. అది గురువు ఎప్పుడు చెప్పాడు, అదన్యాశ్చింతే ఎంతోమో ఏ జనాహ పరియుపాసతే తేషాం విద్యాధిష్టాన యోగక్షేమం మహామ్యం. ఇక్కడ గురువుకి ఎప్పుడైతే మీరు ఈ 12 ఇటుకలు తీసుకెళ్తారు, గురువుకి మీ బాధ్యత ఇచ్చేశారు. ఇంకా గురువు తీసుకుంటాడు, కానీ గురువు చూసుకుంటాడు అసలు కరెక్టే, కానీ దాని బదులు నువ్వేం చేయాలి అంటే 3 పనులు చేయాలి. అది చేసినటువంటి వాళ్ళకి మీరు ఈ 3 సంకల్పాలు ఎంత పరిమాణములో చేస్తారో అంత పరిమాణంలో మీకు గురువు యొక్క అనుగ్రహం వస్తుంది. భారతీయ స్వాతంత్ర సమరంలో మనం ఒక నినాదాన్ని ఇచ్చాం 1 సంవత్సరం కిందట, దాన్ని శతాబ్ది సమారోహం కూడా చేస్తున్నాం మనం ఈ సంవత్సరంలో. ఏంటది? వందే మాతరం. ఈ వందే మాతరం అన్న మాట వాడినటువంటి వ్యక్తులు ఆ కాలంలో ఉన్ని నోట్లోకి కూర్చోలే. ఏం చెప్పాడు? వాళ్ళ శరీరాన్ని మనస్సుని ధనాన్ని మొత్తం దేశ స్వాతంత్రానికి వాళ్ళకి వాళ్ళకి తగిన స్థాయిలో అర్పించారు. అవునా కదా, ఎవరికి తగిన స్థాయిలో వాళ్ళు మొత్తం ఇచ్చేసలే. అంతేగా ఒక సంకల్పాన్ని మీరు తీసుకున్నప్పుడు అది నోటితో ఉంటే సరిపోదు, అది ఆచరణలోకి రావాలి. ఇంతగా అప్పుడు ఎలాగైతే భారతదేశ స్వాతంత్రానికి మనము వందే మాతరం అనేటటువంటి సంకల్పాన్ని మళ్ళీ మళ్ళీ సామూహికంగా చెప్పుకుంటూ వచ్చామో, ఈనాడు మూడు సంకల్పాన్ని మనము గురువు ముందు నేను తీసుకుని ఇతరులకు చెప్తాము అనేటటువంటి సంకల్పం తీసుకోవాలి. మొట్టమొదటిది ఏంటి అంటే వందే వేద మాతరం, వందే వందే వందే. భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి వేదాలను మనం మర్చిపోయాం, వేద విజ్ఞానాన్ని మనం మర్చిపోయాం, దేవాలయాలని మనం మర్చిపోయాం. దీనిని మళ్ళీ మనం నేర్చుకుంటూ ఇతరులకి నేర్పాలి. నేర్పే బాధ్యత నాది, నేర్చుకునే బాధ్యత నీది. ఈ వేద విజ్ఞానంలో మీరు నేర్చుకునేది ఏంటి అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, మానవ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, మానవ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు మూడు సార్లు చెప్పాను, ఈనాడు మేము వైజ్ఞానికులము అని చాలా గొప్పగా చెప్పుకుంటూ, నేను కూడా సైన్స్ చదివాను, బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పాను, ఇంతటి సైన్స్ అంటే ఏంటో నాకు తెలుసు అని అనుకుంటున్నా. చాలా మంది సైంటిస్టులు చెప్పవలసినటువంటి వాళ్ళ యంత్ర పరిజ్ఞానం అంతా కూడా మానవ శరీరం యొక్క కాపీయే. మానవ శరీరంలో లేనటువంటి యంత్రాన్ని ఏ సైంటిస్టు కనిపెట్టలేడు. వేద విజ్ఞానం ఏం చెప్తుంది అది మనం మర్చిపోయాం. నో సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఏ వైజ్ఞానికుడు కూడా మీ శరీరంలో లేనటువంటి ఏ యంత్రాన్ని కూడా కనిపెట్టలేడు. ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాలు ఒకటి మీరు చూసుకోండి, కెమెరా. కెమెరా ఏమి చూసుకొని పెట్టారో తెలుసుకోండి మీకు, కన్ను. కానీ నువ్వు ఎంత పెద్ద కెమెరా కనిపెట్టినా ఈ కన్నులో రంగుల్ని గుర్తించగలిగేటటువంటి, దూరాన్ని గుర్తించగలిగేటటువంటి ఆ స్టీరియోఫోనిక్ ఎఫెక్ట్ అనేది మీకేమొస్తుంది. కెమెరాతో ప్రింట్ తీస్తే ఒక ఐటమ్ ముక్క మీద ప్రింట్ అవుతుంది, లోపు తెలియదు మీకు. కానీ కన్ను ఎన్ని లోపలు చూస్తుందో చూడండి, ప్రతి దాన్ని అంచనా వేయగలదు. ఆకుని చూస్తోంది, ఒక్కొక్క ఆకు ఆకుపచ్చ రంగులోనే ఉన్నా అన్ని ఆకుల్ని వేరువేరుగా నువ్వు గుర్తించగలుగుతున్నావు అంటే ఆ రంగుల్ని వేరువేరుగా పట్టుకోగలుగుతున్నావు కదా. ఇంత అద్భుతమైనటువంటి కెమెరా మన కంటిలో అమర్చబడి ఉంటే, దీన్ని చూసి వాళ్ళు చేసినటువంటి కెమెరా చాలా గొప్పది అనుకుని ఋషులు ఈ కంటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తే ఎవరి కెమెరా గొప్పది, ఋషుల యొక్క కెమెరాయా మన కెమెరాయా? వేద విజ్ఞానం అది చెప్తుంది మీకు. సాక్షిశోక నిషద్ధని ఒక ఉపనిషద్దు ఉంది దాని మీద. ఎప్పుడైనా మనం పేజీలు తిప్పితే కదా వేదాలలో ఏముందో తెలియటానికి. పంపింగ్ మెషిన్, పంపింగ్ మెషిన్స్ చాలా ఉన్నాయి. దూరంగా నుంచి నేను తీస్తూ ఉంటాం, ఎక్కడ చిన్న నుంచి పైకి నేను తీసుకెళ్తూ ఉంటాం. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక పైకి తీసుకెళ్ళినటువంటి నీళ్లను సరఫరా చేస్తారు. మినిస్టర్ వచ్చి ఓపెన్ చేసి స్విచ్ ఆన్ చేసిన రెండో నిమిషం ఏమైపోతుంది, సరఫరా అయిపోతుంది. సాంకేతిక లోపాల వల్ల, అనివార్య కారణాల వల్ల రెండు మూడు రోజుల్లో మేము ఈ సరఫరాని మళ్ళీ పునరుద్ధరిస్తామని వాళ్ళు 5 సంవత్సరాలు బట్టి చెప్తూ ఉంటారు. ఎన్ని రోజుల్లో వాళ్ళు పునరుద్ధరిస్తారు, 2-3 రోజుల్లో, అలా ఎన్నాళ్ళకు చెప్తున్నారు. కానీ మన శరీరంలో ఒక చిన్న పంపు ఉంది, హార్ట్. లవ్ డెత్, లవ్ డెత్ అని కొట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి కొట్టుకునేది వదిలితే మీరు నమ్ముతారో నమ్మరో, ఏ డాక్టర్నైనా అడగండి, మీ ఎత్తుడు 60,000 మైళ్ళు ప్రయాణిస్తుంది. తెలుసా మీకు ఈ సంగతి? మీరైతే చాలా చిన్న శరీరం అనుకుంటున్నారు. మీరు ఇలాంటి ఎంతో అర్థమైందా? ఇప్పుడు ఏంటో ఒక ఎకరం కోసం రెండు ఎకరాల కోసం ఏంటో జాబిన పెడుతూ ఉంటారు. మీ యొక్క రక్త సంచార నాడులు 60,000 మైళ్ళకి ఆ నెత్తులు ప్రవహింపజేసి మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది ఒక్క సెకండ్ అలాగే సెకండ్ సారీ నిమిషం. ఈ నిమిషంలో ఇలాగా 72 సార్లు పెట్టుకుంటుంది మన హార్ట్. అంటే ఈ 60,000 మైళ్ళు ఎన్నిసార్లు పెరుగుతున్నది? ఇంటూ 72. ఆ పంపు గొప్పతనం అర్థం చేసుకోండి. అలా ఎప్పటి వరకు జరుగుతున్నది? మీరు పిచ్చి పిచ్చి తిరుగుతీ తినకూడనటువంటి ఆహారం తింటున్నా కూడా, ఎప్పటి నుంచి మీరు తినకూడనటువంటి ఆహారం మీరు మీ పిల్లలకి చెప్తారు? 6 నెలల 6 రోజుల నుంచి అన్నప్రాసన అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైదిక సంస్కారాన్ని సర్వనాశనం చేసేసి ఎలాంటి ఆహారము, ఎలాంటి జాతకులు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటివి వాత పిట్ట కఫాలకు ఆధారంగా సత్వగుణ రజోగుణ తమోగుణ ఆధారంగా ఆ వ్యక్తి జీవితాంతము ఆహారం తినాలో అని చెప్పబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞీయ సంస్కారాన్ని ఎలా మాత్రం మనం వారి ఆరోగ్యాన్ని చెడగొట్టేటటువంటి ఆహారం పెట్టడానికి నాంది ప్రస్తావనగా మాత్రం వేదాలు ఈ హృదయం గురించి చెప్తాయి. పురుష సూక్తము ఈ హృదయం గురించి చెప్తుంది, స్త్రీ సూక్తము ఈ హృదయం గురించి చెప్తుంది, మంత్ర పుష్పము ఈ హృదయం గురించి చెప్తుంది. కనుక హృదయము కంటే గొప్పదైనటువంటిది మానవ శరీరంలో ఏ అంగము లేదు. కనుక ఆ అంగాన్ని యొక్క ఫలితాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి దేవాలయాలను ఈనాడు మనం అడుక్కునే స్థలాలుగా మార్చుకున్నాము. అర్హత లేనటువంటి వాళ్ళు, నాకు అర్హత లేదు కానీ మీ దైవాన్ని అది వచ్చేయాలి అని కోరుకునేటటువంటి స్థలంగా మార్చుకున్నాం. మన భగవంతుడినే మనం కించపరుచుకుంటున్నాం. భగవంతుడి గురించి మన ఉద్దేశం ఏంటి? ప్రేమమూర్తి, దయామూర్తి ప్లస్ కర్మ ఫల విధాత. నువ్వు ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం ఇవ్వాలి ఆయన. నువ్వు దండం పెట్టిన వాడికి ఒక ఫలితము, దండం పెట్టని వాడికి ఒక ఫలితము ఇస్తే మీరే ఊహించుకోండి అలాంటి భగవంతుడు ఎంత ప్రమాదకరమైనటువంటి భగవంతుడు. అంచేత ఈ వేద విజ్ఞానాన్ని మేము నేర్చుకుంటాం. అంటే శరీర విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకుంటాము అని అర్థము. వేదాలలో అది చెప్పబడి ఉన్నది. టానీ నేడర్ అనేటటువంటి ఒక జర్మన్ సైంటిస్ట్ హ్యూమన్ ఫిజియాలజీ అనేటటువంటి ఒక పుస్తకం రాశాడు. ఋగ్వేదంలో ఉన్నటువంటి మొదటి 191 సూక్తాలలో మొత్తం మానవ శరీరం నిర్మించబడింది అని నిరూపించాడు. జాగ్రత్తగా విని ఆ పుస్తకాన్ని సంపాదించడానికి ట్రై చేయండి. మీకు తెలిసినా తెలీదు కొన్ని చోట్ల పుస్తకాన్ని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా? ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తికి జర్మన్ యూనివర్సిటీ బంగారంతో చూసింది ఆ వ్యక్తి. ఇంత అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు కానీ వేదాలకి శరీరానికి సంబంధం ఉంది అని నిరూపించినందుకు మంచిదేం చేయండి. అంతేత ఈ యజ్ఞశాలలో గురువులు మన యోగక్షేమాన్ని చూస్తున్నారు. ఓకే, గురువులకి మనం ఇచ్చేటటువంటి మొదటి వేదాలు ఏంటి అంటే మేము వేదాలను నేర్చుకుంటాం, వేదాలను నేర్చుకుంటాం. అప్పుడు ఆ యజ్ఞండి మీ ఇంట్లో తన మ్యాజిక్ ని చూపించడం మొదలెట్టింది. కానీ వేదాలను మీరు నేర్చుకుంటాము అంటే ఏం నేర్చుకుంటున్నారో అర్థమైందా? శరీర విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. అంతకంటే అక్కడ భగవంతుడి గురించి ఏమీ లేదు, ఏ దేవత గురించి కూడా అక్కడ లేదు. అగ్ని దేవత అంటారు. అగ్ని దేవత అంటే ఏంటి? ప్రాకృతికమైనటువంటి అగ్ని. వాయు దేవత, వాయువు ఎక్కడున్నాడు? ఈ ప్రాకృతిక శక్తులతో నిర్మించబడినటువంటి ఈ మానవ శరీరం యొక్క వేద విజ్ఞానాన్ని నేను నేర్చుకుంటాను అనే సంకల్పం తీసుకోండి. నాతో పాటు చెప్పండి, వందే ఇంతేనా? వందే వందే అది. నాతో పాటు ఒక శబ్దము పలకండి. వరల్డ్ నేను ఈ రోజు నుంచి వేద విజ్ఞానాన్ని నేర్చుకుంటాను, ఇతరులకు నేర్చుతాను. రెండో సంకల్పము వందే దేవమాతరం. వందే దేవమాతరం. వందే దేవమాతరం. వందే దేవమాతరం. వందే దేవమాతరం అంటే అర్థం చేసుకోండి కాంతి. కాంతి అంటే వెలుగు, వెలుగు అంటే అంధకారం పోవటం. ఈ శరీర విజ్ఞానాన్ని వేదాల నుంచి నేర్చుకున్నటువంటి నేను దీని ద్వారా ప్రపంచంలో వెలుగుని శాంతిని నింపుతాను. దేవమాతరం అంటే ఉద్దేశం అది. ఇతరుల జీవితాల్లో నేను వెళుతుంది నేర్పుతాను. దేవత నేర్చేస్తున్నది వెళుతుంది నేను నింపుతున్నారు మన జీవితాల్లో. అందువల్ల నేను ఈ రోజు నుంచి కూడా నేను నేర్చుకున్నటువంటి వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి వెలుగు శాంతి ఇవ్వడానికి ఉపయోగిస్తాను. దీనికి ఈనాడు మహాలక్ష్మి ఉపాసన నేను మీకు అందజేస్తున్నాను. ఆ దేవతను నేను మీకు అందజేస్తున్నాను. ఆ వెలుగు ఆ శాంతిని నేను మీకు అందజేస్తున్నాను. దానిని ఎక్కడెక్కడ ఆ దేవత మీకు వెలుగు ఇస్తుందో అర్థం చేసుకోండి. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకార ఇంద్రియమే భిన్న ప్రకృతి రక్షణ. భగవద్గీత ఈ అష్టలక్ష్ముల గురించి ఇలా చెప్తుంది. అక్కడ అష్టలక్ష్ములు పెట్టబడి ఉన్నాయి, మీరు చూసి ఉంటారు. అక్కడ చూసి ఉండకపోతే యజ్ఞానంతరము మహాలక్ష్మి దీక్ష తీసుకున్నటువంటి వాడు నా ద్వారా దీక్ష తీసుకున్న తర్వాత ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని మీరు గుర్తించండి. తక్షణే యోగ పరిశోధం అంటాడు శ్రీకృష్ణుడు. నా యొక్క యోగం యొక్క ఐశ్వర్యాన్ని చూడండి అంటాడు. ఐశ్వర్యం అంటే లక్ష్మి. అంతేత ఈ మహాలక్ష్మి ఏం చేస్తుంది అంటే డబ్బు మాత్రమే కాదు మీకు ఇచ్చేది, ఒక అతి సుందరమైనటువంటి శాసన వ్యవస్థ ఇస్తుంది. ఈనాడు మనం కోల్పోయింది శాసన వ్యవస్థ ఒక్కటే, మిగతా అన్నీ ఉంది, అన్నీ ఉన్నాయి మనకి. ఏం లేదు ఏం లేదు లేనిది ఏంటో అంటే ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ లేదు, ఒక వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థ మంత్ర శక్తి ద్వారా మహాలక్ష్మి సాధన ద్వారా దేవాలయాల ద్వారా మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అంతేత నేను వందే అన్నాక మీరు ఏమనాలి? దేవమాతరం అనాలి. వందే మూడో సంకల్పము విశ్వమాతరం. విశ్వమాతరం అంటే అంటే మీరు నేర్చుకున్న వేద విజ్ఞానము. అంతేత ప్రపంచంలో దేవమాతరం నుంచి విశ్వమాతరం, ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఒకే విశ్వంగా చూడగలిగేటువంటి దృష్టి మీరు తెచ్చుకోండి. ప్రపంచం ఒకటైపోయింది, మానవులు ఒకటైపోయారు, కానీ మనము ఒకటవుతాము. విచిత్రమైనటువంటి మాటగా అనిపిస్తోందేమో మీకు. ప్రపంచం ఒకటైపోయింది, మనం మాత్రం ఒకటం లేకపోతున్నాం. పొద్దున్నే నిజం లేవగానే న్యూస్ పేపర్ వస్తుంది మీకు. న్యూస్ పేపర్లో మీ పక్కింట్లో ఏమైనా ఉంది చెప్తాడో, లేకపోతే ప్రపంచంలో ఉన్నదంతా చెప్తాడా? ప్రపంచం న్యూస్ వస్తూనే ఎందుకైనా మీకు ప్రపంచం అంతా న్యూస్ అని ఒక్కసారైనా అనుకుంటావా? మీకు అనవసరం అని అనుకుంటున్నావా? నువ్వు అనుకోవడం లేదు. ఒక్కడైనా అనుకుంటున్నాడా న్యూస్ పేపర్ వేస్ట్ అని? న్యూస్ పేపర్ వేస్ట్ అని అనుకోవటం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారాలన్నీ రోజు మీరు చూసి ఏం చేస్తున్నారు? దాన్ని మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు? కొంచెం ఆలోచించండి. మనం ఎంత మన ఆలోచనలు ఎంత అసలు పద్ధతి లేకుండా ఉన్నాయి. న్యూస్ పేపర్ చదివినప్పుడు విశ్వం యొక్క సమాచారం మీకు వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆ సమాచారం మీకు ఉపయోగపడాలి, అవునా కాదా? ఎనీ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇప్పుడు అప్పుడు ఉపయోగపడుతుంది. మరి ప్రతిరోజు మీ ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది అంటే అర్థం ఏంటి? యువర్ వరల్డ్ సిటిజన్. మీకు తెలిసినా తెలియకపోయినా కూడా మీరు ఆల్రెడీ విశ్వ నాగరికులు అయిపోయారు. అర్థమవుతుందా మాట? కానీ మీ జీవితము దానికి అనుగుణంగా జీవించండి. ప్రపంచ పౌరులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ జీవించండి. కొంచెం దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటిది మూడో పాయింట్. వందే విశ్వమాతరం. అంతట ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు అర్థం చేసుకోండి. విద్యకుండి దగ్గర గురువు అనుగ్రహం తీసుకునేటటువంటి గురువుకి యోగక్షేమాలు అప్పచెప్పేటటువంటి అవకాశం వచ్చింది. దానికి ప్రతిగా మీరు చేయవలసింది గుర్తు చేసుకోండి. వేద విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, దేవాలయాల విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, ప్రపంచ పౌరులుగా జీవించటం నేర్చుకోవాలి. ఆ జీవించేటటువంటి విధానము యజ్ఞము. యజ్ఞం వై భువనస్య నాభి. ఈ ప్రపంచం యొక్క కేంద్రం ఏమిటి అంటే యజ్ఞం. మరి కేంద్రం మా యజ్ఞకుండా ఎలా అవుతుందండి? మరి వాళ్ళకి కుండం కేంద్రమా, మా యజ్ఞకుండం కేంద్రమా, వాళ్ళకి కుండం కేంద్రమా అని మీకు డౌట్ వస్తుంది. మీరు మీ టీవీ ఆన్ చేస్తే మీ ఇంట్లో ఆ ప్రోగ్రామ్ వస్తుంది. ఇంకోళ్ళు వాళ్ళ ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏ ప్రోగ్రామ్ వస్తుంది, అదే ప్రోగ్రామ్ వస్తుందా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది. అంతే చేయకుండాను అన్ని కూడా భువనస్య నాదే. అందుకే వివేకానంద యజ్ఞకుండానికి ఒక విచిత్రమైనటువంటి డెఫినేషన్ ఇచ్చాడు, సెంటర్ ఎవ్రీవేర్ సర్కంఫరెన్స్ నోవే. కేంద్రం అన్ని చోట్ల ఉంది, మీ ఇంట్లో ఎక్కకుండా ఉంది, వాళ్ళ ఇంట్లో ఎక్కకుండా ఉంది, వాళ్ళ ఇంట్లో ఎక్కకుండా ఉంది, సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఎక్కడ ఉందంటే నోవే, ఎక్కడుందో ఆనందంగా ఉంది. కనుక ఈ అద్భుతమైనటువంటి యజ్ఞ విధానాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ చేయండి. దీపాలు వెలిగించేటప్పుడు దీపాలు వెలిగితే వెలుగుతాయి, వెలగకపోతే పర్వాలేదు. ఎక్కడ వెలగాలి దీపాలు? మనలో దీపాలు వెలగాలి, అక్కడ దీపం వెలిగితేం కాదు. ఏంటి మనం వెలిగిస్తున్నాం? ఐదు జ్ఞానేంద్రియాలకి, ఐదు కర్మేంద్రియాలకి కొద్ది సమ్మిళితమైనటువంటి ఈ ఐదు దీపాలను మనం వెలిగించబోతున్నాం. చూద్దాం ఏమవుతుందో, వెలిగిస్తున్నప్పుడు ఏమవుతుందో. కానీ దాని వెనకాతలు ఉన్నటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఎవరెవరు ఎగ్గకుండానే పెట్టుకోండి, సవ్యమైనటువంటి అవగాహనతో చేస్తారో వాడు మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశానికి ఒక సంవత్సరం లోపల పెంచుతాడు. మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశానికి పెంచడం అంటే కుండలిని జాగరణ జరగడం అనేది. దానికి తగినటువంటి సాధన విశేషాలు అనేవి కూడా నేను మీకు డేట్స్ ఇచ్చాను కదా, 1-3, 4-6, మరియు 4-11. త్రీ డిఫరెంట్ ప్లేసెస్. దానికి మన కార్యకర్తలు తర్వాత మీకు ఈ యజ్ఞానంతరం అనౌన్స్ చేస్తారు. అది ముగుసుకుని ఒక్కసారి శాంతంగా కూర్చోండి. ఇంకా యజ్ఞాన కర్మకాండ మొదలవుతుంది. కర్మకాండలో ప్రతి స్టెప్ మీరు గమనించుకుంటూ చేస్తుంది. జై గురుదేవ్.